to Sai.
Spend the day with Sai. From 6 a.m. to 9:30 p.m.
on Radio Sai's Thursday Live.
Radio Sai Thursday Live.
Stay tuned.
Om Shri Sai Ram. రేడియో సాయి శ్రోతలందరికి స్వాగతం. ఇంతవరకు మీరు బ్రదర్ చందు విజయ్ అందించిన లవ్ టు లవ్ కార్యక్రమాన్ని విన్నారు. మీరు ప్రస్తుతం రేడియో సాయి ప్రతి గురువారం ఏషియా స్ట్రీమ్లో అందిస్తున్న ప్రత్యక్ష ప్రసారాలను వింటున్నారు. మరికొద్దిసేపట్లో మీరు రేడియో సాయి తెలుగు ప్రత్యక్ష కార్యక్రమాన్ని వింటారు. అంతవరకు రేడియో సాయి గ్లోబల్ హార్మోనీకి ట్యూనై ఉండండి.
ప్రేమ స్వరూపులారా, మై లైఫ్ ఈజ్ మై మెసేజ్ అంటుంటాను.
భగవాన్ సేస్ మై లైఫ్ ఈజ్ మై మెసేజ్.
ఓం శ్రీ సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య పాద పద్మాలకి ప్రణమిల్లుతూ రేడియో సాయి శ్రోతలందరినీ మరొకమారు ఈనాటి గురువారం రేడియో సాయి ఏషియా స్ట్రీమ్లో అందించే ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారానికి పునఃస్వాగతం పలుకుతున్నాము. త్వమేవ మాతాచ పితా త్వమేవ, త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ, త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ, త్వమేవ సర్వం మమ దేవ దేవ శ్రీ సాయి దేవ. ఆ సాయి భగవానుడు నడయాడినటువంటి శాంతిధామం, ప్రపంచ ఆధ్యాత్మిక రాజధాని ప్రశాంతి నిలయానికి శ్రోతలందరినీ ఎంతో ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఈనాటి తెలుగు ప్రత్యక్ష ప్రసారం శ్రీ సత్యసాయి దివ్య సందేశ్చరిని మీకు అందించడానికి వచ్చింది మీ గణేష్. ఈనాడు ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రత్యేకమైన పండుగను జరుపుకుంటున్నారు. ఇది వ్యాలంటైన్స్ డే అంటారు. ఫిబ్రవరి 14వ తేదీ. ఎందుకు ఇది చెప్తున్నానంటే, కొన్ని సంవత్సరాల క్రితం విద్యార్థులకి స్వామికి జరిగినటువంటి ఒక మధురమైన అనుభూతితో ఈనాటి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ఒకసారి ఇదే రోజున విద్యార్థులంతా కలిసి ఎంతో ప్రేమతో స్వామికి ఒక చెక్కని కార్డు తయారు చేసుకుని సాయి కుల్వన్ సభామండపంలో కూర్చునున్నారు. స్వామి దర్శనానికి వచ్చారు. పిల్లలు పట్టుకున్నటువంటి ఆ కార్డు వైపు చూస్తూ స్వామి, ఏమిటిది, ఎందుకు చేశారు అని అడిగారట. విద్యార్థులు ఎంతో ప్రేమతో లేచి మోకాళ్లపై నించుని స్వామికి ఆ కార్డును చూపిస్తూ, స్వామి, ఈరోజు వ్యాలంటైన్స్ డే. మీకంటా ఎక్కువగా మేము ప్రపంచంలో ఎవరినీ ప్రేమించము. మీరే మాకు సర్వస్వం అని అంటూ ఆ కార్డ్ని స్వామికి చూపించారట. స్వామి తిరిగి విద్యార్థులను అడిగారట, మీరు నన్ను ప్రేమిస్తున్నారా లేకపోతే ఇష్టపడుతున్నారా అని అడిగారట. విద్యార్థులంతా కలిసికట్టుగా ఒక సమాధానం చెప్పారు. స్వామి, మా ఊపిరికంటా ఎక్కువగా మిమ్మల్ని ప్రేమిస్తున్నాము అని అన్నారట. అక్కడ కార్డులో చివరగా ఫరెవర్ యువర్స్ అని రాసిన్నదట విద్యార్థుల ద్వారా. స్వామి కూడా విద్యార్థులు చెప్పినటువంటి ఆ మాటల్ని విని కళ్లల్లో ఆ ఆనంద బాష్పం వెల్లివిరిచిందంట. చూస్తూ, స్వామి, నేను కూడా మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని అన్నారట. చివరిగా ముగించే ముందు స్వామి ఫరెవర్ యువర్స్ అని సైన్ ఆఫ్ చేశారు. ఎప్పటికీ ఎల్లప్పటికీ నేను మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉంటాను అని స్వామి విద్యార్థులకు ఆనాటి వ్యాలంటైన్స్ డే రోజు వాగ్దానమిచ్చారట. స్వామి ఆడిన మాట ఎప్పుడూ తప్పరు. మరి మనం స్వామిని ప్రేమిస్తున్నాము అన్న మాటను నిలబెట్టుకుంటున్నామా లేదా అనేదే మనం ఆలోచించవలసిన విషయం. ఈనాడు మనతో పాటు శ్రీ సత్యసాయి దివ్య సందేశ్వరి కార్యక్రమంలో పాల్గొనడానికి మన లలితకి వచ్చారు. సాయిరామక్క.
సాయిరాం గణేష్.
ఇందాకటి నుంచి చూస్తున్నాను, ఏదో చింత, ఏదో ఆలోచనలో మీరు ఉన్నట్టు నాకు అనిపిస్తుంది. దానికి కారణమేంటో తెలుసుకోవచ్చా?
తప్పకుండా గణేష్. యాక్చువల్లీ మీరు చెప్పింది నిజమే. ఒక ఆలోచన మనసులో ఉంది. 2 రోజుల క్రితం అనుకుంటాను నేను మా స్నేహితుల ఇంటికి వెళ్లడం జరిగింది. అక్కడ వారి బాబు అనమాట, వాళ్ళ అబ్బాయి, వాడికి ఒక 5-6 ఏళ్లు ఉంటాయి, కూర్చునున్నాడు. ఏమ్మా ఏరా ఎలా ఉన్నావు అని పలకరించాను. వాడు కొంచెం డల్ గా కనిపించాడు ఆ రోజు. జనరలీ 5-6 ఏళ్ల పిల్లలంటే చక్కగా గెంతుతో ఆడుకుంటూ ఉంటారు
ఉంటారు.
ఆ రోజు పాపం డల్ గా ఓ దగ్గర కూర్చుని ఉన్నాడు. ఎందుకురా ఇలా ఉన్నావు అంటే, నేను అమ్మని చాక్లెట్ కొనిమ్మని అడిగాను, ఇవాళ కాదు రేపు కొనిస్తానంది, అందుకనే నేను ఐఎమ్ సాడ్ అన్నాడు అనమాట పాపం. అలా అనేసరికి నాకు అప్పటి నుంచి మనసులో అది ముద్రపడిపోయింది గణేష్, ఆ పిల్లవాడి మొహం, వాడు పలికిన విధానం, ఆ టోను, అంత డల్గా ఉండడం. చూసారా, చిన్న పిల్లాడు, వాడికి 5 ఏళ్లు ఉంటాయేమో అంతే, ఆ వయసుకి అతని మనసులోకి ఒక బాధ అనమాట, ఒక వర్రి, అయ్యో నాకు కావలసింది నాకు దొరకలేదు, ఇవాళ అడిగితే రేపిస్తానన్నారు, రేపు ఇస్తానంది అమ్మ అని సంతోషించడానికి బదులు, దట్ నేను అడిగింది ఓకే చేసింది అనే ఆనందానికి బదులు, ఆ అబ్బాయిలో ఇప్పుడే దొరకలేదు అనే బాధ ఎక్కువ కనిపించింది అనమాట. సో ఇది చూస్తూ ఉంటే నాకు ఆ రోజు నుంచి మనసులో ఇదే ఆలోచన మెదులుతుంది, అందరం ఎప్పుడు ఏదో ఒక వర్రీ, ఏదో ఒక టెన్షన్, ఏదో ఒక చింతల్లోనే ఉంటున్నాము ఏమో అనిపిస్తుంది. మీరేమంటారు?
తప్పకుండా. ఈనాటి మన శ్రీ సత్యసాయి దివ్య సందేశ్వరి కార్యక్రమంలో కూడా మనం దీని గురించే చింతన చేసుకోవాలి అన్న ఆలోచనతో మనం ఈరోజు చింత చింతన అనే కార్యక్రమాన్ని ప్రారంభిద్దాము. మీరు చాలా కరెక్ట్ గా చెప్పారు. ఈ చిన్నపిల్లవాడికి వచ్చిన ఆలోచనే కాదు ఇది, ప్రతి మనిషికి కూడా ఈ ఆలోచన, ఈ చింత అనేది జీర్ణించుకుపోయిందని చెప్పాలి. ఎందుకంటే స్వామి ఇప్పుడు ఒక చక్కని ఉదాహరణ చెప్తారు. మనం రోడ్డు మీద వెళ్తున్నామట, వెళ్తుంటే చాలా చింతగా, చాలా బాధగా, బురదించుకుని ఏదో కోల్పోయిన విధంగా మనం నడుచుకుంటూ వెళ్తే ఎదురొచ్చిన ప్రతి వాళ్లు అడుగుతారు, ఏమైందిరా నీకు, ఏమైందమ్మా నీకు అని పరామర్శ అందిస్తారు. ఎందుకు అంటే, కానీ అదే మనం చెంగు చెంగుమన ఎగురుతూ ఆనందంగా ఉల్లాసంగా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం అనుకోండి, ఎవరో మన వైపు అంత తీక్షణంగా చూస్తూ ఎందుకురా ఇంత ఆనందంగా ఉన్నావు అని ఎప్పుడైనా అడగడం చూసారా? లేదు. ఎందుకు అంటే స్వామి చెప్తారు, మీ నిజతత్వం ఆనందంగా ఉండడం. కానీ ఆ ఆనందాన్ని మనం ఎందుకు కోల్పోతున్నాము అంటే, మనకి ఎదురయ్యే ఏ చిన్న కష్టమైనా సరే, స్వామి ఇప్పుడు చెప్తారు, లైఫ్ ఇస్ నాట్ అ బెడ్ ఆఫ్ రోజెస్ అంటారు. అంటే జీవితం ఒక పూల పాన్పు కాదు, కష్ట నష్టాలు, ఒడిదుడుకులు, ఇబ్బందులు తప్పకుండా ఎదురయ్యే తీరుతాయి.
అవన్నీ ఒక భాగం జీవితం.
అది ఒక భాగం. అది లేకుండా మనం ఉగాది పచ్చడి చేసుకున్నప్పుడు ఆ షడ్రుచులు దాంట్లో ఎందుకు కలుస్తాయి అన్నారంటే, జీవితం ఇన్ని విషయాల మిశ్రమం కాబట్టి జీవితాన్ని ఇలా యాక్సెప్ట్ చేయాలి అన్న విషయాన్ని స్వామి మనకి ఆ చక్కని ఉగాది పచ్చడి ద్వారా మనకి తెలుపుతున్నారు ప్రతి సంవత్సరం. మరి అలాంటిది లైఫ్ ఇస్ ఎ ఛాలెంజ్, మీట్ ఇట్ అని కూడా స్వామి చెప్తారు. మరి మనం ఒక స్టేజ్ నుంచి ఇంకొక స్టేజ్ కి వెళ్ళాలి, ఒక క్లాస్ నుంచి ఇంకొక క్లాస్ కి వెళ్ళాలి అంటే మనం ఏం చేస్తాం? ఎగ్జామ్స్ రాస్తాం. మరి ఎగ్జామ్స్ రాసినప్పుడు దాంట్లో తప్పకుండా సింపుల్ క్వశ్చన్స్ ఉంటాయి, కష్టమైన క్వశ్చన్స్ కూడా ఉంటాయి,
మనం చదువుకున్నవి ఉంటాయి,
చదువుకోనివి కూడా వస్తాయి, అవుట్ ఆఫ్ సిలబస్ కూడా వస్తాయి. కానీ అన్ని ఆలోచన దగ్గర పెట్టుకుని మనకి ఏదొచ్చో అది చక్కగా రాసేసుకుని రాందాని గురించి చింతపడకుండా ముందుకు వెళ్ళిపోతే ఎగ్జామ్ లో పాస్ అయిపోతామని స్వామి చెప్తారు. మరి అదే విషయం స్వామి అంటారు, టెస్ట్ ఈజ్ మై టేస్ట్ అంటారు. మీ జీవితంలో ఎదురయ్యే ప్రతి కష్టం కూడా నేనిచ్చే పరీక్షగా మీరు భావించండి. భావించినప్పుడు ఇది నన్ను ఇంకొక స్థాయి పైకి తీసుకుని వెళ్తుంది అన్న ఆలోచన మనలో వచ్చినప్పుడు తప్పకుండా మనకి ఈ చింత అనేది దూరం అవుతుందని నా ఉద్దేశం. ఏమంటారు?
కరెక్ట్ గా చెప్పారు గణేష్. అసలు కష్టం అనేదే రావద్దు, ఉండకూడదు జీవితంలో అంటే మనం ఎన్నో అమూల్యమైన విషయాలను నేర్చుకోవడం బహుశా మిస్ అయిపోతామేమో, గొప్ప విషయాలను తెలుసుకోలేకపోతాం. మీరు ఒక విషయం అబ్జర్వ్ చేస్తే, ఇన్ జనరల్ మానవాళి మొత్తం కూడా ఎప్పుడు కూడా సుఖ సంతోషాల కోసమే ఆరాటపడుతూ ఉంటుంది. జీవితం అంతా నాకు సుఖంగా జరిగిపోవాలి, నేను ఎప్పుడు సంతోషంగా ఉండాలి, అంటే అది సాధ్యమేనా అనేది ఒక్క ప్రశ్న మనం వేసుకోవచ్చు. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండడం అనేది సాధ్యమేనా అంటే మరి దానికి సమాధానం ఆ సంతోషం దేని నుంచి వస్తుంది అనే దాని మీద ఆధారపడి ఉంటుంది అనుకోండి. కాకపోతే మనం ఎప్పుడూ మన ఆరాటం అంతా నేను హ్యాపీగా ఉన్నానా, నేను సౌకర్యంగా ఉన్నానా, నేను కంఫర్టబుల్ గా ఉన్నానా అనేదే ఆలోచిస్తూ ఉంటాం. అటువంటి పరిస్థితుల్లో ఏ ఒక్కటైనా కొద్దిగా మనకి అసౌకర్యాన్ని కలిగించేది కానీ కొద్దిగా ఇబ్బందిని కలిగించేది ఎదురైతే దాన్ని వెంటనే ఒక కష్టం అనేస్తాం అనమాట. దానికి ఒక పేరు పెట్టేస్తాం మనం, ఇది నాకు కష్టంగా ఉంది, నాకు ఎంత కష్టం వచ్చింది జీవితంలో అని. అంటే జీవిత ప్రయాణంలో ఇందాక మీరు చెప్పినట్టు ఒడిదుడుకులు ఇబ్బందులు ఇవన్నీ సహజమే కదా. స్వామి ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తారు ఈ విషయంలో. మన ఒక 100 ఏళ్ల ముదుసలట స్వామి చెప్తున్నారు, సుఖానికి సంతోషానికి మనిషి ఎంతగా అలవాటు పడిపోయాడంటే 100 ఏళ్ల ముసలి అవ్వ ఒంట్లో బాలేదని ఒక డాక్టర్ దగ్గరికి వెళ్లి ఆయన ఇంజెక్షన్ చేస్తూ ఉంటే నొప్పి లేకుండా చెయ్యి అని అడుగుతుందట. ఆమెకి ఆ శరీరం శాశ్వతం కాదు అని తెలుసు, ఇవాళో రేపో అది రాలిపోతుందని తెలుసు. 100 ఏళ్లు బతికిన ఆవిడ ఎన్ని కష్ట నష్టాలు చూసి ఉంటుంది, ఎన్ని ఎదుర్కొని ఉంటుంది, అయినా కూడా ఆ చిన్న కష్టాన్ని మనం తట్టుకోలేం, కష్టం వద్దనే చెప్తాము. సో మరి చింత అని ఇందాక మీరు అన్నారు ఏమిటి అంటే మనకి ఎదురయ్యే చిన్న చిన్న ఇబ్బందుల్ని అసౌకర్యాలని గురించి ఎక్కువగా ఆలోచిస్తూ వాటి గురించే బాధపడుతూ ఉంటూ ఉంటే అదే ఒక చింత కింద మనకి తయారైపోతుంది మనసులో.
అంటే జీవితాన్ని మనం ఎంజాయ్ చేయడం మర్చిపోతున్నాం అన్న ఆలోచన మనకి తడుతుంది. స్వామి ఒక అద్భుతమైన పద్యం ద్వారా ఈ చింత అనే ఆస్పెక్ట్ ని వివరిస్తూ ఆ పద్యంలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. దాని మొదటి పోర్షన్ నేను చెప్తాను, ఎందుకంటే స్వామి ఏం చేసినా ఏం చెప్పినా ప్రాబ్లము సొల్యూషన్ రెండు పక్క పక్కన పెడతారు. సో మనం ఫస్ట్ ప్రాబ్లం ని ట్యాకిల్ చేద్దాం. ఆ ప్రాబ్లం ఏంటో చూద్దాం. అంటే మనం అనుకున్నట్టు అది ప్రాబ్లం అయితే, సో పుట్టుట ఒక చింత, భూమి నుండుట చింత, సంసారం ఒక చింత, చావు చింత, బాల్యమంతయు చింత, వార్ధక్యం ఒక చింత, జీవించుట ఒక చింత, చెడుపు చింత, కర్మలన్నీయు చింత, కష్టంబులొక చింత, సంతసం ఒక చింత, వింత చింత. ఇది చూస్తుంటే యాక్చువల్ గా నాకు వెంటనే ఈ పేపర్ మూసేసి వెళ్ళిపోవాలనిపిస్తుంది అనమాట. అంటే ఇన్ని రకాల చింతలు మరి ఉన్నప్పుడు మన జీవితం సజావుగా ఎలా సాగాలి అన్న ఆలోచన నాకు ఇప్పుడు మొదలవుతుంది.
మరి ఇన్ని రకాల చింతలు అంటున్నారు కదా, ఇది చూస్తుంటే మీరు చెప్పిన లిస్ట్ వింటూ ఉంటే జీవితంలో చింత తప్ప ఇంకేమి లేదేమో అని కూడా అనిపిస్తుంది. మరి సుఖం సంతోషం ఎక్కడి నుంచి వస్తాయి మనకి చెప్పండి, అసలు ఇన్ని చింతలు దేని వల్ల కలుగుతున్నాయి గణేష్?
మనం జాగ్రత్తగా ఆలోచించి పరిశీలించినట్లయితే నా ఉద్దేశంలో ఇది ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా వాళ్ల మనోభావాన్ని బట్టి
అర్థమవచ్చు.
నా ఉద్దేశంలో రెండు రకాల కారణాలుంటాయి. ఒక కారణం ఏంటంటే మనం అనుకున్నది జరగకపోవడం వల్ల మనకి చింతలు మొదలవుతాయి. రెండవ రకం, మనం ఏది అనుకోమో అది జరిగిపోవటం వల్ల ఇంకొక చింత మొదలవుతుంది అనమాట. సో ఏ రకంగా ఏది జరిగినా అది ఒక చింతలాగే ఉంటుంది అనమాట.
కానీ జీవితంలో మనం అబ్జర్వ్ చేస్తే ఈ రెండు సైమల్టేనియస్ గా ఇంటర్మిటెంట్ గా జరుగుతూనే ఉంటాయేమో కదా.
అవును,
మనం అనుకున్నది అనుకున్నట్టు జరగకపోవచ్చు, మనం అసలు ఊహించింది కూడా జరిగిపోవచ్చు.
కరెక్ట్,
రెండు జరుగుతాయి. మనం తలుచుకున్న ప్రకారమే అన్ని జరగాలి అనుకోవడం బహుశా మన ఎక్స్పెక్టేషన్స్ ని కొద్దిగా ఎక్కువగా బిల్డప్ చేసుకుంటున్నామేమో అనిపిస్తుంది.
అది యాక్చువల్ గా ఒక రకమైన మూర్ఖత్వమే అనుకోవచ్చు మనం.
అనుకోవచ్చు కూడా. ఇందులో ఇంకొక విషయం ఏంటంటే గణేష్, ఇప్పుడు నేను ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అంటే దానికి నేను ఏదో ఒక ప్రయత్నం మొదలు పెట్టుంటాను, అంటే నా ఎఫర్ట్ అనేది ఒకటి ఉంటుంది అందులో. ఒక స్టూడెంట్ని తీసుకుందాం, ఎంతో బాగా చదువుకున్నాడు, బాగా ప్రిపేర్ అయ్యాడు, ఎగ్జామ్కి వెళ్ళాడు, మీరు అన్నట్టు బాగా రాశాడు, నాకు ఇన్ని మార్క్స్ వస్తాయి, నేను ఫస్ట్ క్లాస్ లో పాస్ అవుతాను అనుకున్నాడు. బట్ అతనికి అన్ని మార్క్స్ రాలేదనుకోండి, తను అనుకున్నన్ని మార్క్స్ రాలేదు, అప్పుడు అది ఒక వరి కింద తయారవుతుంది. అంటే ఆ బాధ ఒక చింత కింద మారుతుంది. నేను ఇంత కష్టపడినా నేను అనుకున్నంత ప్రతిఫలం నాకు లభించలేదు అనే విషయం అది ఒక బాధ కింద మారిపోతుంది అనమాట. అలాగే ఇంకా మనకి అనుకున్నది అనుకున్నట్టు జరగలేదంటే ముందు బాధపడతాం, ఆ తర్వాత అది కోపం వస్తుంది, ఆ తర్వాత నాకంటే ఎక్కువ మార్కులు వచ్చిన వాడిని చూస్తే
ద్వేషం వస్తుంది,
అసూయ వస్తుంది, ఈర్ష్య వస్తుంది, ఇంకా ఇవన్నీ ఒక చైన్ రియాక్షన్. అలా లాస్ట్ పాపం మనకి అన్నింటికీ ఉన్నది భగవంతుడే కదా. స్వామి నా మాట వినట్లేదు, స్వామి నా ప్రార్థన పట్టించుకోలేదు, స్వామికి నేనంటే ఇష్టం లేదు, ఇవన్నీ మనం స్వామి దాకానే తీసుకెళ్తాము. ఇలా ఇవన్నీ జరిగిపోతూ ఉంటాయి. అలాగే ఇంకొకటి మీరు చెప్పింది రెండో పద్ధతి, అనుకోనిది జరిగిపోవడం. ఊహించనివి ఎన్నో జరుగుతూ ఉంటాయి జీవితంలో. ఊహించకుండా నాకు లాటరీలో 100,000 రూపాయలు వస్తే చాలా సంతోషిస్తా. బట్ ఊహించకుండా నేను స్కూటర్ మీద వెళ్తున్నప్పుడు పడి చిన్న దెబ్బ తగిలింది అనుకోండి నాకు, దానికి అయ్యో నాకెందుకు ఇలా జరగాలి, నేను ఇంత జాగ్రత్తగా ఉంటాను అంత జాగ్రత్తగా ఉంటాను, వై మీ నాకే ఎందుకు జరగాలి అనే ఒక బాధ కలుగుతుంది మనకి. ఈ రెండో మీరు అన్నది చాలా కరెక్ట్ గణేష్, అనుకున్నది అనుకున్నట్టు జరగకపోవడం, మనం ఊహించింది జరిగిపోవడం, ఈ రెండింటి వల్ల మనకి జనరల్ గా చింతలు బాధలు వర్రీస్ వస్తూనే ఉంటాయి. మరి వీటిని ఎలా హ్యాండిల్ చేసుకోవాలి?
మీరు ఇందాక ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ ని కొంచెం జాగ్రత్తగా మనం పరిశీలించినట్లయితే, మీరు ఒక విద్యార్థి ఎగ్జామ్ రాయడానికి వెళ్ళినప్పుడు ప్రిపరేషన్ చేస్తాడు, ప్రిపరేషన్ చేసుకున్న తర్వాత ఫస్ట్ క్లాస్ కి ట్రై చేస్తాడు. ఆఫ్కోర్స్ ఏ స్టూడెంట్ అయినా సరే ఫస్ట్ క్లాస్ తెచ్చుకోవాలన్న భావంతోనే ఎగ్జామ్ కి వెళ్తాడు. కానీ ప్రతిఫలం, మీరు ఇందాక ఆ చక్కని టర్మ్ యూజ్ చేశారు, ఆ ప్రతిఫలం ఆశించి మనం ఎప్పుడైతే ఆ ఎగ్జామ్ కి వెళ్తామో ఆ ఎగ్జామ్ రాస్తున్న మజానే పోతుందన్నమాట. అంటే ఇది రావాలి ఇది రావాలి ఇది రావాలి అన్న ఆలోచనతో మనకి ఏదొచ్చో అది మర్చిపోతాం. సో రాయాలి, ఎగ్జామ్ అపియర్ అవ్వాలి, అపియర్ అయ్యి మన సాయశక్తులా మనం ప్రయత్నించాలి. ఎఫర్ట్ అనేది హ్యూమన్ సైడ్ నుంచి, మానవుడి సైడ్ నుంచి పెట్టవలసినటువంటి బాధ్యత. ఆ బాధ్యతని సక్రమంగా మనం నిర్వర్తిస్తే ప్రతిఫలం గురించి ఆలోచించకుండా, ఆ ఎక్స్పెక్టేషన్ లేకుండా మనం ఎప్పుడైతే నిస్వార్థంగా అది చేస్తామో మేబీ ఈ చింత అనేది తగ్గుతుందేమో అని ఒక ఆలోచన.
కరెక్ట్ గా చెప్పారు గణేష్. ఇక్కడ ఇంకొకటి మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఎక్స్పెక్టేషన్ ని కంప్లీట్ గా మనం ఈక్వేషన్ లోంచి తీసేయాలంటే బహుశా
చాలా
కష్టం. కాకపోతే ఎక్స్పెక్టేషన్ ని ఎక్కడ దాకా పెట్టుకోవాలి అనేది మనం జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. మీరు చెప్పిన మళ్ళీ అదే ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక విద్యార్థిగా మీరు అన్నట్టు 100% ఎఫర్ట్ పెట్టడం అనేది నా బాధ్యత, అది నేను చేయాలి, అది నా మీద నేను పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్,
వెరీ గుడ్,
దాన్ని తీసుకెళ్లి నేను చదువుకున్న దాన్ని ఎగ్జామ్ లో కరెక్ట్ గా ప్రెజెంట్ చేయగలగడం, సరిగ్గా రాయగలగడం, అది మళ్ళీ నా మీద నేను పెట్టుకునే ఎక్స్పెక్టేషన్. కాకపోతే అక్కడితో నా కంట్రోల్లో ఉన్నదంతా నేను చేసేసాను, ఇంకా మిగిలినది నా కంట్రోల్లో లేదు. మీరు ఎగ్జామినర్ గా ఆ ప్రశ్నకి సమాధానం నేను రాసింది మీకు ఎలా అర్థమవుతుంది, అది మీకు ఎంత రిలెవెంట్ గా అనిపిస్తుంది, దానికి మీరు ఎన్ని మార్కులు నాకు ఇవ్వాలనుకుంటారు అనేది నేను ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని దానివల్ల లాభం లేదు నాకు. సో ఎక్స్పెక్టేషన్స్ ఉండడం పాజిటివ్ గా మంచిదే, కాకపోతే ఎక్కడ దాకా అవి ఉండాలి అనే లైన్ ని మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుని గీసుకోగలిగితే దానివల్ల మనకి కష్టం అనేది రాదేమో అని.
ఈ ఎగ్జామ్ ఉదాహరణ మనం తీసుకుంటున్నాము, ఇంకొంచెం ముందుకు వెళ్లి ఒక బ్యాంక్ లో మనం డబ్బులు డిపాజిట్ చేశాం, డిపాజిట్ చేస్తే దానికి ప్రతి నెల ఇంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని బ్యాంక్ మనకి ఇస్తుంది. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఆ డబ్బు మనం ఉంచుకుంటున్నాం కాబట్టి, బ్యాంకే మనకి వాళ్ళకి ఏమీ చేయకుండా ఒక ఇంట్రెస్ట్ డబ్బులు వాళ్ళ దగ్గర దాస్తున్నప్పుడు ఇంట్రెస్ట్ ఇచ్చింది అంటే సాక్షాత్తు భగవంతుడి దగ్గర మనం ఇన్ని మంచి పనులు చేస్తున్నామో, ఇన్ని విధాల సత్కర్మలు చేస్తున్నామో, అంత డిపాజిట్ బ్యాంక్ భగవంతుడి బ్యాంక్ లో మన అకౌంట్ లో మనం డిపాజిట్ చేస్తున్నాం అంటే భగవంతుడు మనకి ఎంత ఇవ్వాలని ఉర్రూతలుగుతుంటాడో, ఎంత ఆలోచిస్తుంటాడో ఒక్కసారి మనం
ఊహకు కూడా
అందదు అది. ఎందుకంటే ఒక విద్యార్థి, మనం ఇటీవల ఒక సీనియర్ స్టూడెంట్ ని ఇంటర్వ్యూ చేయడం జరిగింది. హాస్పిటల్లో పనిచేస్తున్నారు ఆయన, ఆయన బృందావనలో చదువుకున్నారు. బృందావనలో చదువుకున్నప్పుడు త్రయ బృందావనానికి వాళ్ళు ఏవీసీ డిపార్ట్మెంట్ లో పనిచేసే బాయ్స్ త్రయకి ఎదురుగుండా మొట్టమొదటి దర్శనాన్ని లభించేది వాళ్ళకి. స్వామి ఇట్లాగ తలుపు తీసుకుని తెరుచుకుని వచ్చేసరికి మొట్టమొదటి దర్శనం ఈ పిల్లలకి లభించేదన్నమాట. ఆయన ఒక చక్కని నిర్వచనాన్ని ఇచ్చారనమాట ఈ త్రయ బృందావనానికి. అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే దీని వెనకాతల ఈ అండర్స్టాండింగ్ ఒకటి మనకు డెవలప్ అవుతుంది. మనం ఎప్పుడైతే ఈ రెండు తలుపులుంటాయి, త్రై ఆ బ్యూటిఫుల్ కార్డ్ డోర్ ఉంటుందన్నమాట తలుపు,
చాలా అందంగా
ఎంతో అందంగా ఉంటుంది అది, ఆ పక్కని త్రై బృందావన్ అని స్లేట్ మీద రాసి ఉంటుంది. రాగద్వేషాలు ఈ రెండు తలుపులు. ఈ కమలం త్రై బృందావనం అనేది ఒక కమలం రూపంలో ఉంటుంది. మన హృదయం ఆ కమలంతో మనం పోల్చుకుంటే దాంట్లో భగవంతుడు నివసిస్తున్నాడు. మనం ఎప్పుడైతే ఈ రాగద్వేషాలు అనేవి ఆ రెండు తలుపుల్ని మనం తెరుస్తామో, ఆ రెండిటిని మనం తీసివేస్తామో భగవంతుడు బయటకొచ్చి తన దర్శనాన్ని మనకి అందిస్తాడు. ద్వే అరే అస్తి ఇది ద్వారే, అంటే ఆ రెండింటిని మనం తొలగించాలి. ఈ ఎక్స్పెక్టేషన్ అనేది, ఈ రాగము, దానివల్ల అది ఒకవేళ తీరకపోతే దానివల్ల వచ్చే ద్వేషము, సో ఈ రెండింటినీ మనం పక్కన పెడితే ఈ చింత అనేది పోతుంది అన్న ఆలోచన నాకు మొదలవుతుంది అనమాట.
చాలా కరెక్ట్ గణేష్. ఈ రెండింటినీ కనుక తొలగిస్తే మిగిలేది భగవంతుడే కాబట్టి భగవంతుడున్న చోట చింతకి ఆస్కారమే లేదు కదా.
అవును. సో మనం చేసే పని ప్రతిఫలాన్ని ఆశించకుండా సాక్షాత్తు భగవంతుడు, శ్రీకృష్ణ పరమాత్ముడు భగవద్గీతలో చెప్తాడు, మీరు కర్మను ఆచరించే ఒక్క బాధ్యతే మీకున్నది, ఆ కర్మ తాలూకా ప్రతిఫలాన్ని మీకు ఆశించే ఆప్షన్ మీకు లేదంటాడు.
మన స్వామి కూడా భగవద్గీత మీద ఇచ్చిన తమ దివ్యోపన్యాసంలో ఎంత క్లియర్ గా చెప్పారో మీకు గుర్తుందా గణేష్? కర్మ త్యాగం చేయమని చెప్పలా గీతాచార్యుడు, కర్మ ఫల త్యాగం చేయమని చెప్పాడు. కర్మ చెయ్యాల్సిన బాధ్యత నీకుంది, నువ్వు చేసి తీరాల్సిందే, కానీ ఆ కర్మ ఫలాన్ని ఆశించే హక్కు నీకు లేదు అని చెప్తారు.
అండ్ ఇంకొకటి మనం జాగ్రత్తగా గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే, భగవంతుడు ఏది చేసినా మన మంచి కోసమే చేస్తాడు అన్న ఇందాక ఆ రెండు విషయాలు మనం ఆలోచించుకున్నాం కదా. మొదటిది మనం అనుకున్నట్టు
జరగకపోతే,
రెండో విషయానికి వస్తే మనం అనుకోని జరిగిపోవటం, ఏదో జరిగింది అంటే అది తప్పకుండా భగవంతుడి ఆజ్ఞ, భగవంతుడి అనుమతి, భగవంతుడి సంకల్పం లేనిది అది జరగదు. అది జరిగింది అంటే మనలో హృదయాంతరవాసిగా భగవంతుడు ఉన్నాడు. మనకి ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా అది ఎంతవరకు మనం తట్టుకోగలం, మనలో ఎంత శక్తి ఉంది దాన్ని ఓర్చుకోవటానికి అనేది భగవంతుడికి బాగా తెలుసు.
మనకంటే ఎక్కువ ఆయనకే తెలుసు.
ఒక చిన్న ఉదాహరణ, మీరు ఇంట్లో ఎప్పుడు కాఫీ పెట్టుకుంటుంటారు, కాఫీ పెట్టుకున్నప్పుడు దానికి పాలు కాస్తారు, మీరు స్టవ్ ఎదురుగుండా నించుని ఆ పాలు మరుగుతూ ఉంటే మీరు దాన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, ఎంతవరకు ఆ పాలు పొంగుతాయి అన్నంత వరకు కూడా దాన్ని మరగనిస్తారు మీరు, ఎందుకంటే దాంట్లో ఆ రుచి తెలియాలి కాబట్టి, ఆ పాలల్లోనే రుచి రావాలి కాబట్టి. భగవంతుడు కూడా దాన్ని మరిగిస్తాడు, ఆ వేడిని పెంచుతాడు. ఎందుకు అంటే ఆ కష్టం వల్ల మనం ప్రార్థన అనేటటువంటి ఆ సొల్యూషన్ ని మనం బయటికి తీసుకొని వస్తాం. ఎంత మనస్ఫూర్తిగా, ఎంత ఆ భక్తి ఆర్తితో మనం ఆ వేడి, ఆ ప్రార్థన అనే వేడిని ఇంక్రీస్ చేస్తామో, పొంగకుండా ఆ పాలు బయటికి పడిపోకుండా భగవంతుడు దాన్ని తగ్గించేస్తాడు, మళ్లీ సీమ్లో పెట్టేస్తాడు. అది నా నిర్వచనం. సో మనం అనుకున్నది అనుకోనిది జరిగినప్పుడు మనం ఏమనుకోవాలంటే, ఇది భగవంతుడు ఇచ్చినటువంటి ప్రసాదం. ఒక యాక్సిడెంట్ అయింది, ఒక చిన్న ఉదాహరణ. కొంతమంది ఎలా అంటే, మన పర్సెప్షన్ ఎలా ఉంటుంది అంటే, ఒక హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకున్నప్పుడు ఆ గ్లాస్ హాఫ్ ఎంటీ అంటామా, హాఫ్ ఫుల్ అంటామా అనేది మన ఆలోచన విధానం బట్టి ఉంటుంది. మరి ఇలాగా ఆలోచిస్తే ఒక యాక్సిడెంట్ అయినప్పుడు, భగవంతుడా ఒక కాలు విరిగింది, నాకు కాలు విరగడంతోనే నువ్వు సరిపెట్టావు, ఇంకేమీ ఎక్కువ జరగకుండా నన్ను కాపాడావు అన్న ఆలోచన ఒక్కసారి మనలో నాటుకుపోయిందంటే, ఎంత విపరీతమైన పరిస్థితుల్లోనైనా సరే మనకి ఇంకా ఎంతో జరగాల్సి ఉండేదేమో, ఇంతటితో ఆగిపోయింది అన్న ఒక కృతజ్ఞతాభావం తప్పకుండా భగవంతుని వైపుకు మనం సమర్పించుకోగలం అన్న ఆలోచన వస్తుంది.
అంటే అక్కడ ఆ చింత అనేది దూరం అయిపోయి, బాధ అనేది దూరం అయిపోయి, కృతజ్ఞత
అనేది ఆవిర్భవిస్తుంది అన్నమాట.
అవును. మరి ఇప్పుడు మీరు చెప్పింది వింటూ ఉంటే గణేష్, చింత అనేది దూరం అయ్యి కృతజ్ఞతా భావం మనలోంచి బయటికి ప్రార్థన రూపంలో వస్తుంది అంటే, చింత అనే ప్రతి ఒక్క చింతకి పరిష్కారం చాలా ఈజీగా నాకు ఇప్పుడు తెలిసిపోయింది.
చెప్పండి ఏంటో అది.
చింతకి పరిష్కారం చింతన, భగవత్ చింతన.
ఓకే.
భగవత్ చింతన అంటే కష్టం వచ్చినప్పుడే భగవంతుణ్ణి చింతించడం కాకుండా, స్వామి చెప్తారు చూడండి, సర్వదా సర్వకాలేషు సర్వత్ర హరిచింతనం, ప్రతి క్షణం భగవంతుణ్ణి మర్చిపోకుండా ఆయన్నే చింతిస్తూ ఆయన నామాన్ని జపించుకుంటూ మనం జీవితాన్ని గడపగలిగితే, ఏది జరిగినా, అనుకున్నది జరగకపోయినా, అనుకున్నది అయిపోయినా కూడా అది తట్టుకునే శక్తి, అలాగే దాన్ని ఎటువంటి మన మనసులో ఎలాంటి ఒడిదొడుకులు లేకుండా భరించగలిగే ఆ కెపాసిటీని, డిస్క్రిషన్ ని కూడా జ్ఞానాన్ని భగవంతుడే ఇస్తారేమో.
ఇందాక మనం కార్యక్రమం ప్రారంభంలో మనం ఏం చెప్పుకున్నాము, స్వామి ఒక డెఫినేషన్ చెప్పారు, ప్రాబ్లము సొల్యూషను రెండు ఒకే దగ్గర స్వామి పెడతారు అని మనం అనుకున్నాం. సో ఆ ప్రాబ్లం గురించి స్వామి ఫస్ట్ కొన్ని లైన్స్ లో ఎక్స్ప్లెయిన్ చేశారు. ఏది పుట్టుట ఒక చింత,
చాలా చింతలు
మనల్ని బాగా భయపెట్టేశారు. సో మరి భయపెట్టిన తర్వాత మరి సిమ్ లో పెట్టాలి కదా, మరిగిన పాల్ని కొంచెం తగ్గించాలి అంటే స్వామి దానికి సొల్యూషన్ చెప్తున్నారు. సో నెక్స్ట్ వింత చింత తర్వాత స్వామి ఏమంటున్నారు, సర్వచింతలు బాపి సర్వేషు భక్తి కొనుడు ఇకనైన జనులారా కోర్కెమీరా. అది ఎంత అద్భుతంగా, భగవంతుణ్ణి నువ్వు తలుచుకోవడం చింతన చేయటం, మీరు ఇందాక చెప్పినట్టు చింతకి సొల్యూషన్ చింతన, అంటే చింతన అంటే తన చింత చేయటం, తన భగవంతుడు. ఆ భగవంతుడి చింతలో మనం ఉండిపోతే ఎప్పుడు, ఆ ఆలోచనలో మనం ఎప్పుడైతే ఉండిపోతామో ఆ చింత అనేది బాపుతుంది అని స్వామి చక్కగా ఈ పద్యంలో మనకి ప్రాబ్లం అండ్ సొల్యూషన్ రెండు పక్క పక్కన పెట్టారు.
చింతని పక్కన పెట్టి నా చింత, నన్ను చింతిస్తే ఇక చింతే ఉండదు అని చెప్తున్నారు. చాలా బాగుంది.
మరి ఈ చక్కని పాట తర్వాత ఈ ఎలా చింత చేయాలి, ఎలా చింతన చేయాలి అనేది చూసారా, మొట్టమొదటి మనకి చింతే వస్తుంది. ఆ చింతనలో మనం అంత
కూరుకుపోయాము,
చింతలో కూరుకుపోయాం. సో ఆ చింతనను
అందులోంచి ఎలా బయటికి రావాలి చింతన ద్వారా అనేది మనం తెలుసుకుందాం.
ఈ పాట ద్వారా విందాం.
చిత్రావతి
మర్మ మెల్ల
ఇంత అందమైనటువంటి పాట విన్న తర్వాత మరి ప్రాబ్లం నుంచి బయటికి రావాలంటే సొల్యూషన్ స్వామి చెప్పారు. ఆ సొల్యూషన్ ని మనం ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, దాన్ని ఎలాగా అమలుపరచాలి అనేది మనం ఒక్కసారి ఈ చింతన చెయ్యాలి అన్న సొల్యూషన్ దొరికింది కదా మనకి. కానీ అది ఎలా చేయాలి, ఎందుకంటే మన మనసు తిరిగి ఆ చింతలోకే మనల్ని నెడుతుంది అని నేను అనుకుంటున్నాను. ఏమంటారు అక్క?
కరెక్టే గణేష్. ఏంటంటే మనసు చాలా విచిత్రమైంది. ఏది కొద్దిగా అవుట్ ఆఫ్ ప్లేస్ గా మనకు అనిపిస్తుందో దాని గురించి ఆలోచిస్తూ ఉంటాం. ఇప్పుడు చూడండి, ఒక పజిల్ ఉంది, పజిల్ అంతా పర్ఫెక్ట్ గా ఉంది. ఎక్కడైనా ఒక్క పీస్ కరెక్ట్ గా ఉండకపోతే మన దృష్టి అటువైపే వెళ్తుంది, మన ఆలోచన దాని మీదే ఉంటుంది. కానీ పర్ఫెక్ట్ గా ఉన్న 90 పీసుల గురించి మనం ఆలోచించాం, అవునా కదా? సో మనసు కూడా అంతే. మరి ఏది కొద్దిగా మనకి అన్కంఫర్టబుల్ పొజిషన్ అనిపిస్తుందో దాని గురించి ఆలోచిస్తూ ఉంటుంది. మరి ఆ చింత వైపే నెడుతూ ఉంటుంది. చింతన వైపుకి ఎలా తీసుకురావాలి అంటే, మనసు చాలా శక్తివంతమైంది కానీ ప్రతి దానికి ఒక అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ ఉన్నట్టు మన మనసుకి మన మైండ్కి కూడా ఒకే ఒక బలహీనత ఉంది గణేష్. అదేంటంటే, ఎట్ ఎనీ గివెన్ మూమెంట్ ఇన్ టైమ్, ఒక్క సెకండ్ లో ఒక క్షణంలో మనకి 100 ఆలోచనలు రావచ్చు. కానీ ఆ స్ప్లిట్ సెకండ్ లో, అంటే నానో సెకండ్ లో, క్షణంలో 100వ వంతులో ఒకదాని గురించి ఆలోచించగలం. ఒక టైంలో మనసు ఒక్కదాని గురించి ఆలోచించగలదు. ఎన్నో రకాల ఆలోచనలు పరిగెడుతూ ఉంటాయి. అలాగే ఒక్క క్షణంలో 1000 ఆలోచనలు వచ్చినా ఆ క్షణంలో 1000వ వంతులో మటుకు ఒకటే ఆలోచన ఉంటుంది. సో ఇది మనకి తెలిసినప్పుడు దీన్ని మనం మన ఈ చింతనని ఎలా చేయాలి అని ఇప్పుడే మీరు అన్నారు. ఎలా చేయాలి అంటే ఈ పాయింట్ ని పట్టుకుని మనం చింతనని చేసుకోవచ్చు అనమాట. స్వామి కూడా ఇప్పుడు చెప్తుంటారు కదా, మైండ్ ఇస్ అ మ్యాడ్ మంకీ. ఒక కొమ్మ నుంచి ఇంకో కొమ్మకు దూకుతూ ఉంటుంది కోతి ఎలా దూకుతుందో, అలాగే మనసు కూడా ఒక ఆలోచన నుంచి ఇంకో ఆలోచనకి మారుతూ ఉంటుంది. ఆ చింత వైపుకి మనసు వెళ్లినప్పుడు దాన్ని వెనక్కి తీసుకొచ్చి చింతన వైపు కూర్చోబెట్టడం మన బాధ్యత.
అవును, మీరు ఇది చెప్తుంటే స్వామి విద్యార్థులకి ఒకసారి ఇంటర్వ్యూ ప్రసాదిస్తూ చెప్పినటువంటి విషయం నాకు గుర్తొస్తుంది. ఎందుకంటే ఇది చాలా యాప్ట్ కండిషన్ మనకి దీని గురించి మాట్లాడుకోవటానికి. మీరు ఇందాక చెప్పారు మైండ్ కి ఒక వీక్నెస్ ఉంది. సో ఎవరైనా ఒక ప్రాబ్లం ని ట్యాకిల్ చేయాలంటే వీక్నెస్ ని ట్యాకిల్ చేయాలి, టార్గెట్ చేయాలి. సో మైండ్ తాలూకా వీక్నెస్ ఆ వన్ పాయింటెడ్నెస్, అది ఒకసారి ఒకటే ఆలోచించగలదు అట్ ఎ గివెన్ పాయింట్ ఆఫ్ టైమ్ లో.
అందుకని మనకి ఫోకస్ చేయడం కూడా ఈజీ, మనం కరెక్ట్ వాటి మీద ఫోకస్ చేయగలం.
సో ఆ ఫోకస్ గురించి మాట్లాడినప్పుడే నాకు స్వామి చెప్పినటువంటి ఈ విషయం గుర్తొస్తుంది. బాయ్స్ అడుగుతున్నారు స్వామిని, స్వామి చాలా బ్యాడ్ థాట్స్ వస్తున్నాయి స్వామి, మైండ్ ని మేము కంట్రోల్ చేయలేకపోతున్నాము అంటే, స్వామి చక్కని ఉదాహరణ చెప్పారు. బ్యాడ్ ని మనం ఎలా ఓవర్కమ్ చేయొచ్చు అంటే, ఒక 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 వెసల్ ఉన్నది అనుకోండి, ఆ వెసల్ లో అంతా డర్టీ వాటర్ ఉంది. ఆ డర్టీ వాటర్ ని మనం బయటికి తీసుకురావాలి అంటే దాంట్లో మంచి వాటర్ ని నింపుతూ పోవాలి. ఎంతవరకు అంటే, ఆ మొత్తం డర్టీ వాటర్ అంతా బయటకు వచ్చేసి మొత్తం వాటర్ మంచి వాటర్ అంతా దాంట్లో ఉండేంత వరకు ఇట్ విల్ టేక్ టైం పడుతుంది. కానీ అది సాధ్యం, అది చేస్తాం. అది చేసినప్పుడు చివరికి మొత్తం అంతా బ్రిమ్తో మంచి వాటర్ తో నిండిపోతుంది. కానీ స్వామి ప్యారలల్ గా ఇంకొక ఎగ్జాంపుల్, ఒక కర్చీఫ్ లో చాలా దుర్గంధం వస్తుంది. ఆ దుర్గంధం పోవాలి అంటే దాని మీద సువాసన
చల్లాలి,
సువాసన చల్లాలి అంటే ఒక పర్ఫ్యూమ్ ని మనం స్ప్రే చేయాలి. ఎంతవరకు అంటే ఆ చెడు వాసన దుర్గంధం పోయేంత వరకు. కానీ కొంతసేపటికి ఆ మంచి కూడా తగ్గిపోతుంది, పర్ఫ్యూమ్ ఎఫెక్ట్ కూడా కొన్నాళ్ళకి తగ్గిపోతుంది. అప్పుడు మళ్లీ దిస్ ఓవర్ పవర్స్ ఏది, ఈ బ్యాడ్ స్మెల్ అనేది, బ్యాడ్ ఓడర్ అనేది. సరే, ఇలా జరుగుతున్న టైంలో మనం ఒక పర్మనెంట్ సొల్యూషన్ ఆలోచించాలి కదా. స్వామి విల్ గివ్ ద బెస్ట్ సొల్యూషన్. స్వామి అన్నారు, చూడండి రా, అంతెందుకు కష్టపడతారు, అన్నిటికన్నా పవిత్రమైనది ఏంటి అని చెప్తూ స్వామి తనని తాను చూపించుకుని, నా గురించి చింతన చేయండి, నా గురించి ఆలోచించుకోండి, అని తనను తాను ఇలాగా చూపించుకుంటూ, ఇంతకన్నా పవిత్రమైనది మీకు ఎక్కడ దొరుకుతుంది అని ఒక సొల్యూషన్ ఇచ్చారు. ఆ వన్ సొల్యూషన్, ద వన్ అండ్ ఓన్లీ వన్ సొల్యూషన్ ఇచ్చారు. ఇది 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 ఆలోచించినప్పుడల్లా నాకు ప్యారలల్ గా స్వామి చెప్పినటువంటి విషయం ఒకటి గుర్తొస్తుంది. భగవంతుడికి నీకు మధ్య ఎంత దూరం ఉన్నది అంటే, నీకు భగవంతుడికి ఉన్నంత దూరం ఉన్నదంట. సో దట్ డిస్టెన్స్ ఇస్ సేమ్. సో బేసికల్ గా నువ్వు భగవంతుడి గురించి ఎన్నిసార్లు అయితే ఆలోచిస్తూ ఉంటావో, నీ ఆలోచన మీన్స్ యు ఆర్ ఆల్రెడీ ట్యూన్ టు ది లార్డ్. భగవంతుడు కూడా నీ గురించి అన్నే సార్లు ఆలోచిస్తూ ఉంటాడు, అంతే కదా? ఇట్స్ యాక్షన్ అండ్ రియాక్షన్. సో మనం భగవంతుడి మీద ఫోకస్ చేసి అలాగా తిరిగి 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 ఆలోచిస్తూ ఉంటే, భగవంతుడు కూడా హీ హాజ్ నో అదర్ ఆప్షన్. మన గురించి ఆలోచి, అరే వీడు ఇలా ఆలోచిస్తున్నాడు ఆలోచిస్తున్నాడు ఆలోచిస్తున్నాడని. అది ఎలాగుంటుందంటే, శిశుపాలుడు వంద తప్పులు చేశాడు, పాపం వంద తప్పులు చేసినప్పుడు కూడా కృష్ణుడి గురించి ఆలోచించాడు. ఆ ఆలోచించడం వల్ల చివరికి వందో తప్పు చేసిన తర్వాత ప్రాణం పోయింది, కాకపోతే ఆ శిరస్సు వెళ్లి తిరిగి శ్రీకృష్ణుడి పాదాల దగ్గరే పడింది. సో ఎక్కడికి చేరాలో అక్కడికి చేరుతుంది చింతన చేస్తే.
చాలా బాగుంది స్వామి. ఇందాక మీరు అన్నారు ఏది అసాధ్యం కాదు, మనం ఏదైనా సాధించవచ్చు, అది సాధ్యమే అని చెప్పి. స్వామి కూడా ఒకసారి ఎన్నోసార్లు మనకి చెప్పారు గణేష్, ఒక గ్రద్ద ఎగరాలనుకుంటే ఎంత ఎత్తుకైనా ఎగురుతుంది. అలాగే ఒక చీమ, చాలా చిన్న ప్రాణి, ఎంత ఉంటుంది చీమ, నడవాలనుకుంటే ఎన్ని మైళ్ళైనా నడుస్తుంది. ఒక చీమ, ఒక గ్రద్ద ఇవి చేయగలిగినప్పుడు మనిషివి, మనిషివయ్యుండి నువ్వు సాధించలేనిది ఏమిటి అని అడుగుతారన్నమాట. అడుగుతున్నారు, మనిషికి అసాధ్యం అనేది ఏమీ లేదు, తను సంకల్పించుకోవాలంతే. నేను చేస్తాను అనే పట్టుదలతో, సంకల్పంతో మొదలు పెడితే ఏ కార్యాన్నైనా నువ్వు సాధించగలవు. నీ మనస్సుని నియంత్రించుకోవడం కూడా నీ సంకల్పం మీదే ఆధారపడి ఉంటుంది అని స్వామి చెప్తూ చాలా అందంగా రెండు లైన్స్ చెప్తారు. రావాలంటే దారే లేదా, కావాలంటే కరుణే రాదా అని. సో ఏదైనా సాధ్యమే, అసాధ్యం అనేది ఏమీ లేదు, అన్నీ సుసాధ్యాలే అని చక్కగా సింపుల్ గా అందంగా స్వామి తన పద్ధతిలో చెప్తారు.
కానీ మన మైండ్ ఎలా పనిచేస్తుంది అంటే, ఎన్ని సొల్యూషన్స్ దొరికినా దానికి దాన్ని ట్యాకిల్ చేసే ఒక డౌట్ అనేది తప్పకుండా రేస్ చేస్తుంది
అన్నమాట.
కౌంటర్ ఇస్తూ ఉంటుంది, అది దాని నైజం. మరి నాకు ఈ సమయంలో వచ్చేటటువంటి సందేహం ఏంటంటే, ఈ చింతన అన్ని వేళలా పనిచేస్తుందా?
మంచి ప్రశ్న, అది ఒక మంచి డౌట్. ఎందుకంటే ఇటువంటి డౌట్స్ రాకపోతే మనం ఇంకొక అడుగు ముందుకు వేసి ఆ ముందు ఏంటుందనేది మనం తెలుసుకోలేము కదా. సో మీరు చెప్పినట్టు చింతన అన్ని వేళ్లా పనిచేస్తుందా అంటే ఖచ్చితంగా పనిచేస్తుంది. ఇది పని చెయ్యకపోవడం అనే అవకాశమే లేదు. భగవంతుడు ఇచ్చిన మార్గం పనిచేసి తీరుతుంది, కాకపోతే దానికి కూడా ఒక పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతి ప్రకారం మనం వెళ్తే ఏదైనా పనిచేస్తుంది. ఇప్పుడు స్వామి మనకి ఈ విషయంలో కూడా సొల్యూషన్ చెప్పి వదిలేలా, దాన్ని ఎలా పాటించాలనేది కూడా మనకి చెప్పారు.
చెప్పండి.
అది ఫస్ట్ థింగ్ ఏంటంటే గణేష్, మనకి నమ్మకం ఉండాలి. ఇప్పుడు మీరు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తారు, ఆయన ఏమో మనకి తెలియని 400 పేర్లు రాసిస్తారు, అవి తీసుకుని వేసుకుంటున్నాం. ఎందుకు వేసుకుంటున్నాం? నమ్మకంతో వేసుకుంటున్నాం. ఈయన మంచి డాక్టర్, ఈయన హీ నోస్ వాట్ హీఈస్ డూయింగ్ అనే విషయం మనకు తెలుసు. అలా కాకుండా అయ్యో ఈయన ఇది రాసాడు, ఇది పనిచేస్తుందో లేదో అనుకుంటూ మనం తీసుకుంటే అది పని చేయదు, మనకి ఆ కాన్ఫిడెన్స్ ఉండదు. సో భగవంతుడి మీద నమ్మకం, మనం ఎంచుకున్న మార్గం మీద నమ్మకం, స్వామి చెప్పిన మాట మీద నమ్మకం, ఇది పనిచేస్తుంది, స్వామి చింతనతో నా జీవితం సజావుగా ఆయనకి నచ్చిన మార్గంలో సాగిపోతుంది, దానికి కావలసిన శక్తియుక్తులు ధైర్య సాహసాలు ఆయనే ఇస్తారు, ఆయన నాతో ఉంటారు అనే నమ్మకం. ఈ నమ్మకం పెరిగితే స్వామి ఇంకో మాట కూడా చెప్తారు, త్రికరణ శుద్ధితో చేయండి, ఏది చేసే ఏం చేసినా సరే, చిన్న పనైనా పెద్ద పనైనా, మనస్యేకం వచస్యేకం కర్మణ్యేకం మహాత్మనం అని చెప్తారు స్వామి. సో ఆ త్రికరణ శుద్ధి లోపిస్తే నువ్వు ఎంత గొప్ప పని చేసినా అది వృధానే అవుతుంది, కానీ దానివల్ల మీకు వచ్చే బెనిఫిట్ ఏమీ లేదు అని స్వామి ఒక చాలా అందంగా ఒక చిన్న పారాబుల్ చెప్పారు. ఒక సాధకుడు తన గురువుగారి దగ్గర నుంచి ఒక మంత్రాన్ని ఉపదేశం పొంది ఎప్పుడు శివోహం 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 అని అనే జపం చేస్తూ ఉండేవారట. అయితే ఒకరోజు ఒక ఆయన దగ్గరికి వచ్చి, అయ్యా మీరు ఇలా శివోహం శివోహం అంటున్నారు అంటే అర్థం ఏమిటి అని అడిగారట. అడిగితే ఈ సాధకుడు చెప్పారట, శివోహం అంటే నేను శివుడు ఒకటే, ఏకత్వం,
ఏకాత్మభావం
అని చెప్పారట. చెప్తే ఈయన చాలా సంతోషించి ఆహా చాలా గొప్ప విషయం చెప్పారు, మరి మీరు శివుడు ఒకటే అంటున్నారు, పార్వతీదేవి మీకేమవుతుందయ్యా అని అడిగారట. అడగంగానే ఆ సాధకుడు అయ్యో అయ్యో తప్పు తప్పు అలా మాట్లాడకూడదు అని చెప్పి చెంపలేసుకుని శివోహం అండం మానేశారట. అయితే ఇక్కడ స్వామి నవ్వుతూ చెప్తారు, అంత ఏకాత్మ భావం ఉన్న అతను పార్వతీదేవి నీకేమవుతుందంటే నేను పార్వతీ ఒకటే అని చెప్పొచ్చు కదా, దైవత్వం ఏ రూపమైనా ఏ నామమైనా ఒకటే. మరి ఆ ఏకాత్మ భావం నిజంగా అతను అనుభవిస్తే ధైర్యంగా ఇలా చెప్పగలిగేవాడు. అక్కడ భావం లోపించింది, కేవలం కర్మ జరుగుతుంది అంతే అని చెప్తూ స్వామి భావం మాట చేత మూడు ఒకటే ఉండాలి అని చెప్పడం జరిగిందనమాట.
మీరు ఇది చెప్తూ ఉంటే బృందావన్ పిల్లలకి ఒకసారి స్వామి రెసిడెన్స్ లో జరిగినటువంటి ఒక అనుభవం నాకు గుర్తొస్తోంది. ఇది ఎగ్జాక్ట్ గా దీంతోనే మ్యాచ్ అవుతుంది అనమాట. స్వామి ఒక ఉపన్యాసంలో ఆ ముందు రోజు విద్యార్థులు సాధన చేయడానికి ఒక మార్గాన్ని సూచించారు. ఆ మార్గం ఏంటంటే సోహం. మీరు నేనే భగవంతుణ్ణి నేనే భగవంతుణ్ణి, సోహం సోహం, ఐఎమ్ గాడ్ అని కంటిన్యూస్ గా ఆ స్వామి చెప్పినట్టు చింతన, ఆ చింతనలోనే ఉంటాం, నేను భగవంతుడు ఒకటే. కొంతమంది విద్యార్థులు స్పిరిచువల్ సీకర్స్ ఉంటారు కదా, బాగా ఆధ్యాత్మిక ఆ దృక్పథం ఉన్న వాళ్ళు అది అమలు పరచడానికి ట్రై చేస్తారు. సో స్వామి ఆ రోజు రెసిడెన్స్ లోంచి మెట్లు దిగుతున్నారు. మెట్లు దిగుతూ సడన్ గా అక్కడ ఉన్న విద్యార్థులందరితో హూ ఆర్ యూ, హూ ఆర్ యూ, హూ ఆర్ యూ అని ఒక్కొక్కళ్ళని అడుగుతున్నారు. అడుగుతున్నప్పుడు కొంతమందికి అర్థం కాలేదు ఎందుకు స్వామి ఇది అడుగుతున్నారు. మరి ఆ చింతనలోనే ఉన్నటువంటి వాళ్ళకి స్వామి అడిగిన క్వశ్చన్ ట్యూనే ఉన్నాడు కాబట్టి కరెక్ట్ గా తెలిసిపోతుంది. ఒక విద్యార్థికి మాత్రం యా స్వామి నిన్న ఇది చెప్పారు, నేను ఇది ప్రాక్టీస్ చేస్తున్నాను, దీనికి ఆన్సర్ నేను ఇప్పుడు చెప్పాలి అని ఒక మంచి ఆలోచనతో స్వామి చెప్పారు. స్వామి ఈ అబ్బాయిని అడిగారు అనమాట, హు ఆర్ యూ అంటే స్వామి సోహం, స్వామి సోహం అన్నాడట. అంటే ఐఆమ్ గాడ్, ఐఆమ్ గాడ్, ఐ అండ్ యూ ఆర్ వన్ అని అన్నాడట. అంటే స్వామి అయితే పోయి దర్శనం ఇవ్వన్నారు. ఆ అబ్బాయి పాపం గాబరా పడ్డాడు ఆ టైంలో. అంటే ఎందుకు గాబరా పడవలసిన అవసరం? అంటే ఒకవేళ స్వామి మీద అంత విశ్వాసం ఉంటే, నేను స్వామి ఒకటే అన్న ఆలోచన దృఢంగా బలపడిపోతే, మనం తలుపు దాటి బయటికి అడుగుపెట్టినప్పుడు నువ్వు స్వామిగా తప్పకుండా కనిపిస్తావు అని స్వామి అప్పుడు ఆయనకిచ్చినటువంటి ఆ లెసన్ అనమాట. అంటే త్రికరణ శుద్ధితో మీరు చెయ్యాలి అన్న దానికి స్వామి మనకి చింతన చేయమన్నారు, అది ఎలా చేయాలి, ఎంతవరకు చేయాలి అనేది మనం ఈనాడు మనం
అంటే ఆచరించడంతో పాటు మనం ఆచరిస్తున్నది అనుభవించగలగాలి. అనుభవిస్తేనే దానికి సార్థకత చేకూరుతుంది, లేదంటే అది సంపూర్ణం అవ్వదు ఆ పని, మనం చేస్తున్న సాధన ఏదైనా కూడా.
సో ఇది ఇది అనుకున్నప్పుడు మనకి స్వామి ఒక చక్కని పద్యం చెప్పారు. ఆ పద్యంలో అంటే త్రికరణ శుద్ధి ఎలా రావాలంటే మన దేహం అంతా భగవంతుడి మీద ఫోకస్ చేయాలి అని, మన కళ్ళు భగవంతుణ్ణి చూడాలి, మన నోరు భగవంతుణ్ణి కీర్తించాలి, మన మనసు భగవంతుడి గురించి ఆలోచించాలి, మన చెవులు భగవంతుడి నామాన్ని భగవంతుని లీలల్ని భగవంతుడి కథలను వినాలి, మన కాళ్ళు భగవంతుడు ఉండే చోటికి తీసుకువెళ్ళాలి, మన చేతులు భగవత్ కార్యంలో నిమగ్నమై ఉండాలి. ఇంత చేస్తే మనకి ఆ చింతన కుదురుతుంది అని స్వామి చక్కగా ఉదాహరణలతో చిన్న చిన్న అనాలజీస్ తో మనకి చెప్పారు. మనకి స్వామి ఎంత చెప్పినా సరే మనం ఇంత కష్టపడుతూ ఉంటాం, కానీ ప్రయత్నం అనేది మనం పెట్టవలసినటువంటి మన బాధ్యత. అది ఎన్నిసార్లు పడినా స్వామి మనల్ని లేచి నిలబెట్టడానికి రెడీగా ఉంటారు. పడినా సరే ప్రయత్నం ఆపకూడదు, చింతలొస్తున్నా ఆ చింతన మానకూడదు. అలా చేస్తూ 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 ఉంటే తప్పకుండా మన కరుణామూర్తి అనే సాయి భగవానుడు మన మీద ఆ కరుణను చూపించి ఎల్లవేళలా ఆ చింతనలో ఉండేటట్టు తప్పకుండా అనుగ్రహిస్తారని నా నమ్మకం. ఇంకా
నిజమే గణేష్, ఇందాక మీరు ఒక స్వామి చెప్పిన పద్యంలో చివరి రెండు లైన్స్ చెప్పారు, సర్వ చింతలు బాపెడి సర్వేషు భక్తి అని. చింత అనేది మనకి తెలుగులో చింతకాయ అంటారు, మీకు తెలుసు కదా, అది పుల్లగా ఉంటుంది. చింత అంటే చింత చెట్టు, చింత చిగురు, చింతకాయ ఇవన్నీ చాలా పుల్లగా ఉంటాయి. చింత కూడా ఒక రకంగా అలాగే ఉంటుంది. మనకి నచ్చదు కదా, చింతలో ఉండడం ఎవరికి ఇష్టం అవుతుంది, పులుపు తినడం ఎవరికి ఇష్టం అవుతుంది, అందరూ ఆనందాన్ని కోరుకుంటారు, అందరూ తీయదనాన్ని కోరుకుంటారు. సో ఈ పుల్లటి చింత నుంచి మనం తీపిలోకి రావాలంటే చింతన అనే మాధుర్యాన్ని మనం ఎప్పుడు అనుభవిస్తూ ఉండాలి, ఆచరిస్తూ ఉండాలి. మీరన్నట్టు త్రికరణ శుద్ధితో మనం చేసే ప్రతి కార్యాన్ని భగవంతుడు ఆమోదించి అనుగ్రహించి మనల్ని కరుణించి మనల్ని మన మార్గానికి తీసుకువెళ్తారు, మన గమ్యానికి చేరుస్తారు అనడంలో సందేహమేమీ లేదు. మరి చింతకి పరిష్కారం చింతన అని తెలుసుకున్నాము. దాన్ని ఎలా చేయాలి అనేది కూడా స్వామి మనకి ఎన్నో ఉదాహరణలతో చక్కగా వివరించి చెప్పారు. ఇక మన పని ఏంటంటే, మీరు ఇప్పుడే అన్నారు ప్రయత్నం చేయాలి అని, మానవ ప్రయత్నంగా దాన్ని పాటించడం ఆచరించడం మన పని, మన కర్తవ్యం. మనకి స్వామి అనుగ్రహం వల్ల, స్వామి దయ వల్ల మనందరం దాన్ని చేయగలం, చేస్తాము అనే నిర్ణయం తీసుకుని అనే సంకల్పంతో ఈరోజు స్వామికి ధన్యవాదాలు తెలుపుకుందాం.
తెలుపుకుంటున్నాము. తెలుపుకునే ముందు మీరు ఇందాక ఈ చింతకాయ అనేది, చింత చాలా పులుపుగా ఉంటుంది, చింతన చాలా తీయగా ఉంటుంది అన్నారు కదా. మరి ఆ చింతన అనేది భగవన్ నామం. ఆ భగవన్ నామం గురించి మనం కంటిన్యూస్ గా ఆలోచిస్తూ ఉంటే తప్పకుండా మనలోని ఆ ఆనందం ఊరి బయటకు వస్తుందని స్వామి ఎప్పుడు చెప్తూ ఉంటారు అంటూ ఈ చక్కని పాట స్వామి రాసింది ఇది. దాంతో ఈనాటి శ్రీ సత్యసాయి దివ్య సందేశ్వరి కార్యక్రమాన్ని ముగిద్దాము. చింత చింతన కార్యక్రమాన్ని ముగిస్తున్నాము. శ్రోతలందరూ తమ ఫీడ్బ్యాక్, విలువైన సలహాలు, అభిప్రాయాలు తెలపాలంటే 9393258258 నంబర్కి వాట్సాప్ ద్వారా మీ ఫీడ్బ్యాక్ ని అందించచ్చు, లేక listener@radiosai.org తప్పకుండా మీ ఫీడ్బ్యాక్ ని రాసి పంపించవచ్చు. మరి ఆనందాన్ని, అందాన్ని అందించేటటువంటి సాయినామం గురించి మనం పాడుకుంటూ ఈనాటి కార్యక్రమాన్ని ముగిద్దాం. మరికొద్దిసేపట్లో మీరు సాయి కులన్ సభామండపం నుండి వేదం భజనల యొక్క ప్రత్యక్ష ప్రసారాన్ని వింటారు. అంతవరకు రేడియో సాయి గ్లోబల్ హార్మనీ ఏషియా స్ట్రీమ్ కి ట్యూన్ అయి ఉండండి.
సాయి నామమును మెట్టు